ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అశ్వరావుపేట విద్యార్థులైన మేము పుట్టగొడుగుల పెంపకంతో స్వయం ఉపాధి గురించి సంభాషణ రూపంలో తెలియజేస్తున్నాం. సుధాకర్ మరియు రమ్య ఇద్దరు స్నేహితులు. వారు ఒకే కాలేజీలో చదువుకున్నారు. వారు తమ స్నేహితుడి పెళ్లిలో అనుకోకుండా కలుసుకున్నారు. వారి మధ్య జరుగుతున్న సంభాషణ ఇలా ఉంది.
అరే, ఈ మన స్నేహితురాలు రమ్య కాదా, ఆమెన కాదా? సరే ఒకసారి వెళ్ళి పలకరిద్దాం. హాయ్ రమ్య, ఎలా ఉన్నావు? చాలా రోజుల తర్వాత కనబడుతున్నావు.
హాయ్ సుధాకర్, నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు?
నేను బాగానే ఉన్నాను రమ్య. ఏంటి సంగతులు, ఏం చేస్తున్నావు?
ఏముందిలే, అంతా మామూలే. మన బీఎస్సీ అయిపోయిన తర్వాత కుటుంబాన్ని నడపడానికి ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నా.
ఏంటి అలా అంటున్నావు? నువ్వు చేస్తున్న ఉద్యోగంపై ఎందుకు అసంతృప్తిగా ఉన్నావు?
ఏమోలే, నాకున్న బాధ్యతల వల్ల నేను చదివిన చదువుకి చేసే పనికి సంబంధం లేకుండా పోయింది. నా సంగతి సరే, కానీ నువ్వేం చేస్తున్నావు?
నాదేముందిలే, నేను వ్యవసాయం చేస్తున్నా ఇంటి దగ్గర.
అవును, నువ్వు వ్యవసాయం చేస్తున్నావు కదా, అది నేను కూడా విన్నాను. ఏంటి, ఎలా ఉంది మరి వ్యవసాయం?
ఏముంది, వ్యవసాయం గురించి నీకు తెలియనదా? వస్తే వచ్చింది, పోతే పోయింది అన్నట్టుంది నా పరిస్థితి.
అవునా, నీది నాది ఒకే పరిస్థితిలా ఉందిగా. మరి ఆదాయం పెంచుకోవడానికి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి?
అదే రమ్య, నేను పుట్టగొడుగుల సాగు గురించి విన్నాను, అది చాలా లాభదాయకంగా ఉందంట.
ఓ అవునా, మరి నువ్వు పుట్టగొడుగుల సాగు చేద్దాం అనుకుంటున్నావా ఏంటి?
నేను చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఇది వరకే నేను ఈ పుట్టగొడుగుల పెంపకం గురించి మన పీజేటిఎస్యు విశ్వవిద్యాలయం వారు దగ్గర నుండి నేను శిక్షణ తీసుకున్నాను.
ఓ అవునా, అసలు నీకు ఎందుకు పుట్టగొడుగుల సాగుపై ఆసక్తి కలిగింది?
ఈ సాగులో చాలా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వస్తాయి ముందు, అయితే పైగా ఈ సాగు చాలా తక్కువ కాలం పడుతుంది.
ఓహో అవునా, నువ్వు చెప్తుంటే నాకు కూడా చాలా ఆసక్తి కలుగుతుంది. ఈ సాగు గురించి నాకు ఇంకొంచెం వివరించరాదు?
ఓ అందులో ఏముంది రమ్య, చెప్తా పట్టు. పుట్టగొడుగుల్లో సుమారు 20,000 రకాల జాతులు ఉంటాయి. అయితే కేవలం 2,000 రకాలు మాత్రమే మనం ఆహారంగా తీసుకోవడానికి పనికి వస్తాయి.
అవునా, ఆ 2,000 రకాలు అన్ని మనం సాగు చేసుకోగలమా మరి?
లేదు లేదు లేదు, అందులో కేవలం 200 రకాలు మాత్రమే మనం కృత్రిమమైన వాతావరణంలో పెంచగలం. ప్లస్ అందులో మనం 4 రకాలు మాత్రమే సాగు చేస్తాం.
అవునా, మరి ఆ 4 రకాలు ఏందో వివరంగా చెప్పరాదు?
ఖచ్చితంగా చెప్తారు రమ్య, విను. మొదటిగా తెల్లగుండి పుట్టగొడుగులు, రెండవదిగా ముత్యపు చిప్ప పుట్టగొడుగులు, మూడవదిగా పాల పుట్టగొడుగులు, నాలుగవదిగా వరిగడ్డి పుట్టగొడుగులు.
ఓ, ఈ సాగుకి ఏమేం వస్తువులు కావాలి మరియు పెంచే విధానం ఏంటి?
ముత్యపు చిప్ప పుట్టగొడుగులు సాగు విధానం ఈ విధంగా ఉంటుంది. వీటి పెంపకానికి మన వాతావరణం అనుకూలంగా ఉండడమే కాక సులభంగా పెంచడానికి వీలవుతుంది, అధిక లాభాలను గడించవచ్చు. కాబట్టి మన వాతావరణంలో వీటి పెంపకానికి ఆసక్తి పెరిగింది. దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే పూరిపాక గదులు 2x2.3 kg x 3x4 cm పొడవు వరిగడ్డి మొక్కలు, ఒక్కొక్క బెడ్కు పాలిథిన్ సంచులు 12x24 అంగుళాలు, 50 గేజ్ మందారం గలవు, కొయ్య లేదా స్టీల్తో చేసిన అరల చట్రం, బసవార గోనె సంచులు, పుట్టగొడుగుల విత్తనం లేదా స్పాన్ లేదా స్పిరిట్ ట్రే లేదా బ్లేడు మరియు స్ప్రేయర్. అయితే దీన్ని పెంచే విధానం ఏంటంటే వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకడం వలన దీన్ని వాడతారు. ముందుగా వరిగడ్డిని 3-5 సెంటీమీటర్లుగా ముక్కలుగా చేసుకోవాలి. తరువాత నీటిని 4-6 గంటలు నానబెట్టాలి. తరువాత నీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గోనె సంచిలో నింపి వేడి నీటిలో 1 గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో 60-65% తేమ ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతి నిండా గడ్డిని తీసుకొని వేల మధ్య ఉంచి పిండినట్టయితే, నీరు కారకుండా ఉన్నట్టయితే తగినంత తేమ శాతం ఉన్నట్టుగా నిర్ధారించుకోవచ్చు. పాలిథిన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి మొక్కల్ని 5 సెంటీమీటర్ల మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. 1 కేజీ వరిగడ్డికి 50 గ్రాముల స్పాన్ కలిపి మరీ గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బరు బ్యాండ్ బిగించాలి. తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలోకి మార్చాలి. ప్రతిరోజు గదిలో తగినంత తేమ ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 వారాల్లో బెడ్లపైన తెల్లని శీలింద్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిథిన్ సంచులను శుద్ధి చేసి బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి. ఇదే ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు విధానం.
ఓ అవునా, మరి రెండో రకమైన పాల పుట్టగొడుగుల సాగు కూడా ఇలానే చేయాలా?
లేదు, దీనికి దానికి వ్యత్యాసం ఉంటుంది రమ్య. అదేదో చెప్తా విను. ఈ పుట్టగొడుగులు అనేక వ్యవసాయ వ్యర్థాల పై కొద్దిపాటి మార్పులు చేసి పెంచుకోవచ్చు. పాలిథిన్ సంచిలో శుద్ధి చేసిన వరిగడ్డి మొక్కలను నింపేటప్పుడు విత్తనాన్ని అంచుల వెంటే కాకుండా మధ్యలో కూడా వేయాలి. తయారు చేసిన బెడ్లను 85 లేదా 90% తేమ, 30 నుండి 35 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత ఉంచి మంచి గాలిని సరఫరా ఉన్నట్లయితే, అలాగే చీకటి గదిలో 30 రోజులు ఉంచి కొద్దిపాటి వెలుతురు ప్రతిరోజు 30 నిమిషాలు బెడ్లపై పడేటట్లు తెరిచి ఉంచాలి. తర్వాత శిలీంద్రం బెడ్లను దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా పూర్తిగా శిలీంద్రం వ్యాపించి శుభ్రమైన చాకుతో 2 సమభాగాలుగా విభజించి వరిగడ్డిని శుభ్రమైన చేతితో బాగా అదిమిన తర్వాత 3 సెంటీమీటర్ల మందం శుద్ధి చేసిన మట్టితో కప్పాలి. దీనినే కేసింగ్ అంటారు. మట్టిని మార్చిన వెంటనే సంచులపైన 0.1%, 0.1% బావిస్టిన్ మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. గదిలో 29 నుండి 35 డిగ్రీల ఉష్ణోగ్రతను మరియు 80 నుండి 90% తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. కేసింగ్ చేసిన 15 నుండి 20 రోజులలో గుండు సూది పరిమాణంలో పుట్టగొడుగులు పెరుగుతాయి. పైలియస్ వ్యాసం 6 నుండి 8 సెంటీమీటర్లు ఉన్నప్పుడు కోత కొయ్యాలి. కాడలను కింది భాగాన కోసి మట్టి చెత్తను తీసివేయాలి. వీటిని తాజాగా పాలిథిన్ సంచుల్లో ప్యాక్ చేసి రంధ్రాలు చేసి 20 నుండి 25 రోజుల వరకు రిఫ్రిజిరేటర్లో నిల్వ ఉంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు.
ఓ అలాగా, ఈ రెండిటి సాగులో ఉష్ణోగ్రత మరియు తేమ శాతం, కాలాలు ఇవన్నీ వేరేగా ఉన్నాయిగా?
వేరే ఉంటాయి రమ్య.
సరే, మరి ఇప్పుడు వరిగడ్డి పుట్టగొడుగుల సాగు గురించి చెప్పు.
వరిగడ్డి పుట్టగొడుగులను గడ్డి పుట్టగొడుగులు అని, ప్యాడీ స్ట్రా పుట్టగొడుగులు అని అంటారు. ఈ పుట్టగొడుగులను పెంచుటకు 28 నుండి 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ 80 నుండి 90% అనుకూలము. ఈ పుట్టగొడుగులను విత్తనం వేసిన 15 రోజులలో కోతకు వస్తాయి. ఇవి ముత్యపు చిప్ప పుట్టగొడుగులను కన్నా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ రకం పుట్టగొడుగులు నిల్వ కాలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత పుట్టగొడుగులను నీరులాగా మారి వాసన ప్రసరింపజేస్తాయి. 100 కిలోల ఎండిన వరిగడ్డికి 13 కిలోల తాజా పుట్టగొడుగులు వస్తాయి. కిలోలో 350 రూపాయల చొప్పున మొత్తం 4,550 రూపాయలు వస్తాయి. 100 కిలోల ఎండిన వరిగడ్డి ఖరీదు 200 ఉంటుంది. కూలీల ఖర్చు పోను 100 కేజీల ఎండుగడ్డి నుండి 2,000 రూపాయల నుండి 3,000 వరకు ఆదాయం ఉంటుంది. వీటి పెంపకం సులభం. తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని పొందవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో మంచి మార్కెటింగ్ ఉన్నది. ఆహారపు విలువలు కూరగాయలు మరియు పండ్ల కంటే ఎక్కువ. వీటిని శాకాహారంగా కూడా వాడవచ్చు. 1 కిలో వరిగడ్డిని సుమారుగా 5 సెంటీమీటర్ల లావు, 85 నుండి 90 సెంటీమీటర్ల పొడవు గల కట్టలుగా కట్టాలి. ఇటుకలు పేర్చి నేల మట్టానికి కొంచెం ఎత్తుగా మడివేయటానికి ప్లాట్ఫామ్ తయారు చేయాలి. గడ్డి కట్టలను నీటిలో ముంచి సుమారు 12 నుండి 16 గంటలు నానబెట్టి తీయాలి. ఎక్కువగా ఉన్న నీరు జారిపోయేటట్లు కట్టలను 15 నుండి 20 నిమిషాలు నిలబెట్టాలి. కోయ చట్రాన్ని డెల్టాతో తుడిచి శుభ్రపరచాలి. దానిని ప్లాట్ఫామ్ పై ఉంచి మొదట వరుస 6 నుండి 8 గడ్డి కట్టలను ఒకదాని ప్రక్కన ఒకటిగా పేర్చాలి. ఈ విధంగా పేర్చడం వలన మనం అనుకున్న వరిగడ్డి పుట్టగొడుగులను సాగు చేయొచ్చు.
ఓ చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ సాగుకి రాబడి పెట్టుబడి వివరాలు ఏంటి?
అయితే దీని ఉత్పత్తి ఖర్చు ఎండుగడ్డి 500 కిలోలు చొప్పున లెక్కేసుకుంటే 1,000 రూపాయలు అవుతున్నాయి. పాలిథిన్ సంచులు 500 లెక్కేసుకుంటే 100 రూపాయలు అవుతున్నాయి. ఎండుగడ్డి 500 కిలోల లెక్కన తీసుకుంటే మనకి 1,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అలాగే పాలిథిన్ సంచులు 500 లెక్క తీసుకుంటే 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ విధంగా రసాయనాలు, గది శుద్ధికి, కేసింగ్ మట్టికి ఇతర ఖర్చులు అన్నీ కలిపి మనకి 6,900 రూపాయల దాకా ఖర్చు అవుతుంది.
ఈ పుట్టగొడుగులు ఎలా అమ్ముతారు? మరి ఇవి నిల్వ ఉంటాయంటావా?
ఓ దానికి కూడా ప్రాసెసింగ్ మరియు నిల్వ సామర్థ్యాలు ఉన్నాయి రమ్య. అది కూడా చెప్తాను విను. అయితే తాజా పుట్టగొడుగులు 24 గంటల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. కనుక సూర్యరశ్మిలో గాని విద్యుత్ శక్తికి ఉపయోగించి గాని ఎండబెట్టి నిల్వ చేయవచ్చు. తాజా పుట్టగొడుగులను 0.5% నుండి 1.5% పొటాషియం మెటాబోలైట్ లేదా 600 మిల్లీగ్రాముల సాధారణ ఉప్పు లీటర్ నీటిలో కరిగించిన ఏర్పడిన ద్రవణములో 5 నిమిషాలు కడిగిన వైర్ మెష్ మీద ఆరబెట్టడం వలన రంగు మారవు. ఇలా ఎండబెట్టిన వాటిని గాలి చొరబడిన డబ్బాలో ప్యాక్ చేయాలి. మరియు అలాగే నిల్వ ఉంచినప్పుడు సిలికానజాల్ ఒక చిన్న ప్యాకును డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి. పుట్టగొడుగులు ఎండబెట్టి ఊరవేసి పచ్చళ్ళుగా నిల్వ చేసుకోవచ్చు.
ఈ పుట్టగొడుగులు ప్రాసెసింగ్ ఎలా చేయాలి?
ప్రాసెసింగ్ కూడా చాలా సులువే రమ్య. పుట్టగొడుగులను ఎండలో ఎండబెట్టవచ్చు లేదా వేడిగాలి వచ్చే ఓవెన్ లో 60 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆరబెట్టాలి. ఎండిన పుట్టగొడుగులను పొడిగా వేసి సూప్, పౌడర్, నూడిల్స్ వంటి వాటిని చేయవచ్చు. తాజా ఆయిస్టర్ రకం లాభదాయకం, అయితే వాటిని 2 రోజుల వ్యవధిలో అమ్మివేయాలి. అమ్ముడు కాకపోతే ఎండబెట్టి అమ్ముకోవచ్చు. అయితే 10 కిలోల తాజా పుట్టగొడుగుల నుండి 1 కిలో ఎండు పుట్టగొడుగులు మాత్రమే వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది. ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పుట్టగొడుగుల పెంపకంలో పొందిన కొంతమంది రైతుల పేర్లను కూడా నీకు చెప్తాను. నల్గొండలో స్వర్ణలత గారు, అలాగే కూకట్పల్లిలో ఎం వెంకటేశ్వరరావు గారు, ఈ విధంగా వాళ్ళు శిక్షణ తీసుకొని మంచి లాభాలు పొందారు.
ఓ అలాగా సుధాకర్, ఇదేదో చాలా బాగుందే. నీకు ఈ సాగు వల్ల చాలా లాభాలు కూడా వచ్చినట్టున్నాయి, కాబట్టి నేను కూడా ఈ సాగు చేద్దాం అనుకుంటున్నా.
ఓ మంచి నిర్ణయం తీసుకున్నావు రమ్య. ఈ పుట్టగొడుగుల సాగులో నీకు ఎలాంటి సహాయం కావాలన్నా నేను సహాయం చేస్తాను.
చాలా మంచిది సుధాకర్, నాకు ఏమన్నా సహాయం కావాలంటే నేను నిన్ను ఖచ్చితంగా సంప్రదిస్తాను.
అలాగనే ఈ సాగు మనకి ఉపాధి కూడా కల్పిస్తుంది, అదే స్వయం ఉపాధి.
అవును సుధాకర్, నిజమే, మనకి సాగు ద్వారా స్వయం ఉపాధి కూడా కలుగుతుంది. 2-3 నెలల తర్వాత రమ్య పుట్టగొడుగులు సాగు చేసి సుధాకర్ ని కలిసిన సందర్భం.
ఏంటి రమ్య, చాలా హుషారుగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి?
ఏం లేదు సుధాకర్, నువ్వు చెప్పినట్టే నేను కూడా పుట్టగొడుగులు సాగు మొదలు పెట్టాను. నాకు దీని వల్ల చాలా లాభాలు వచ్చాయి.
అవునా, మరి ఎలా నడుస్తుంది నీ సాగు? మంచి లాభాలు వస్తున్నాయా?
సుధాకర్, నాకు ఆశించిన దానికన్నా ఎక్కువ లాభాలే వస్తున్నాయి. నేను నా కుటుంబం చాలా సంతోషంగా ఉన్నాము. నువ్వు నాకు సరైన సమయంలో ఈ సాగు గురించి చెప్పి చాలా మంచి పని చేశావు. నీకు నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ధన్యవాదాలు.
ఈ వారం చేను కబుర్లలో వినియోగదారుల హక్కులు అనే అంశం గురించి తెలుసుకుందాం. చారిత్రక ప్రాముఖ్యం. భారతదేశం 1989 నుంచి మార్చి నెల 15వ తేదీ నాడు జాతీయ వినియోగదారుల దినాన్ని పాటిస్తూ వస్తుంది. ఈ రోజుకు చారిత్రక ప్రాముఖ్యం కూడా ఉంది. 1962 మార్చి 15వ తేదీ నాడు అమెరికా దిగువ సభలో వినియోగదారు హక్కుల బిల్లును ప్రతిపాదించడం జరిగింది. ఆ సందర్భంగా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ ప్రసంగిస్తూ వినియోగదారుకు నాసిరకం ఉత్పత్తులను ఇచ్చినట్లయితే, ధరలు మరీ ఎక్కువగా ఉంటే, ఔషధాలు సురక్షితంగా లేకపోతే లేదా గుణహీనంగా ఉంటే వినియోగదారులు పూర్తి సమాచారం తెలుసుకోకుండా ఏదైనా వస్తువును కొనుగోలుకు ఎంపిక చేసుకుంటే అటువంటప్పుడు డాలర్ తన విలువను కోల్పోయినట్లవుతుంది. వినియోగదారుల ఆరోగ్యానికి, భద్రతకు ముప్పు ఏర్పడవచ్చు. దేశ ప్రయోజనం దెబ్బతింటుంది కూడా అని అన్నారు. ఆ రోజున యుఎస్ కాంగ్రెస్ లో కెనడీ చేసిన ప్రసంగం యొక్క ప్రాముఖ్యాన్ని, తత్ఫలితంగా రూపొందిన శాసనాన్ని పరిగణలోకి తీసుకున్న కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ 1983 నుంచి ప్రతి సంవత్సరం మార్చి నెల 15వ తేదీని ప్రపంచ వినియోగదారు హక్కుల రక్షణ దినంగా పాటించాలంటూ 1982 ఒక నిర్ణయం తీసుకుంది. ప్రగతిశీల శాసనాలను ప్రవేశపెట్టడంలో భారతదేశం ఎన్నడూ వెనుకంజ వేయలేదు. ఓటు వేసే హక్కును మహిళలకు ఇచ్చిన ప్రపంచంలోని మొట్టమొదటి దేశాలలో భారతదేశం కూడా ఒకటిగా ఉంది. గాంధీ గారు మన వాకిట్లలోకి విచ్చేసే వినియోగదారు ఒక ముఖ్యమైన సందర్శకుడు. అతడు మన మీద ఆధారపడి లేడు, మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మన పనిలో అతడు ఒక అంతరాయం కాదు, మన పని యొక్క ఉద్దేశమే అతడు. ఆయనకు సేవ చేయడం ద్వారా మనం అతడికి ఏదో మేలు చేసినట్లు కాదు, తనకు సేవ చేసే అవకాశాన్ని మనకు కల్పించడం ద్వారా అతడు మనకు మేలు చేస్తున్నాడు అని చెప్పారు. వినియోగదారుకున్న హక్కులలో ఆరోగ్యదాయకమైన ఆహారం ఒక హక్కుగా 2015 ప్రపంచ వినియోగదారు హక్కుల దినం సందర్భంగా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది. దీనికి అనుగుణంగానే వినియోగదారులు ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎంపిక చేసుకోవడంలో వారికి తోడ్పడాలని కన్జ్యూమర్స్ ఇంటర్నేషనల్ నిర్ణయించింది. వినియోగదారులందరూ కేవలం ఆహార హక్కును మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన ఆహారాన్ని పొందే హక్కును కూడా కలిగి ఉన్నారు.
ఉన్నారు. అన్ని దేశాలు కట్టుబడి ఉండగల ఏదైనా ఒక ఓడంబడిక అనేది వినియోగదారులందరికీ ఆరోగ్యవంతమైన ఆహారం సులువుగా లభించే ఏర్పాటు చేయగలగడంతో పాటు మరింత సమానత్వంతో కూడిన నిలకడ కలిగిన ఆహార వ్యవస్థకు పూచీ పడగలుగుతుంది. ఆహారంతో ముడిపడి ఉండే వ్యాధులు, స్థూలకాయం, మధుమేహం, గుండె జబ్బు, ఇంకా కొన్ని క్యాన్సర్లు, ఇవన్నీ అంతర్జాతీయ స్థాయిలో ప్రజారోగ్య సంక్షోభాన్ని సూచించేవే. పొగ తాగడం వల్ల శరీరంపై పడే ప్రతికూల ప్రభావం కన్నా సరైన రీతిలో లేని ఆహారాన్ని తీసుకోవడం అనేది ఆరోగ్యంపై చూపే దుష్ప్రభావమే అధికం. స్థూలకాయలు ప్రపంచ జీడీపై చూపుతున్న ప్రభావం యుద్ధ వ్యయం, తుపాకుల హింస, ఉగ్రవాదం వంటివి చూపుతున్న ప్రభావంతో సమానమైందిగా ఉంటుందంటే దీని తీవ్రతను గ్రహించవచ్చును. అనారోగ్యానికి దారితీసే తక్కువ ధరలకు దొరికే ఆహార పదార్థాలు, బడా అంతర్జాతీయ ఆహార కంపెనీల మార్కెటింగ్ పద్ధతులు, వినియోగదారులకు సరియైన సమాచారం అందుబాటులో లేకపోవడం, ఇవి అన్నీ కలిసి ఆరోగ్యప్రదమైన ఆహారాన్ని ఎంచుకోవడాన్ని కష్టతరంగా మార్చివేస్తున్నాయి. మనుషుల బరువు పెరిగిపోతుండడానికి, ఆహార సంబంధిత వ్యాధులకు మూల కారణంగా నిలుస్తున్న అంశాలకు సంబంధించి అంతర్జాతీయ ఏకాభిప్రాయం విస్తృతమవుతున్నప్పటికీ పారిశ్రామిక రంగం వైపు నుంచి వస్తున్న ప్రతిస్పందన ఆశించిన స్థాయిలో లేదు. వినియోగదారుల హక్కులు, వస్తువులు, సేవల నాణ్యత, సామర్థ్యం, స్వచ్ఛత, ధర, ప్రమాణం, వీటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునే హక్కును కలిగి ఉండటమే వినియోగదారుల యొక్క హక్కు అని అర్థం. వ్యాపారంలోని అనుచిత పద్ధతుల బారిన పడకుండా వినియోగదారును కాపాడవలసి ఉంటుంది. ఈ హక్కులను గురించి వినియోగదారులు తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. వినియోగదారు హక్కులను రక్షించేందుకు భారతదేశంలో బలమైన, స్పష్టమైన చట్టాలు ఉన్నా దేశంలోని వినియోగదారుల వాస్తవ దురవస్థ అత్యంత నిరుత్సాహకరంగా ఉంది. వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి అమలవుతున్న వివిధ చట్టాలలో 1986 సంవత్సరంలో వచ్చిన వినియోగదారు రక్షణ చట్టం అత్యంత ముఖ్యమైన చట్టం. ఈ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ, వ్యక్తులు, సంస్థ, హిందూ అవిభాజ్య కుటుంబం, కంపెనీ వస్తువులను, సేవలను కొనుగోలు చేసేందుకు తమ వినియోగదారు హక్కులను ఉపయోగించే హక్కును కలిగి ఉన్నారు. ఒక వినియోగదారుగా తన మౌలిక హక్కులను గురించి, న్యాయస్థానాలను గురించి, హక్కుల అతిక్రమణ దతుబరి అమలు కావలసిన విధానాల గురించి కూడా తెలుసుకోవలసి ఉంది. దేశంలోని వినియోగదారు రక్షణ లేదా వినియోగదారు ఉద్యమంలో అత్యంత ముఖ్యమైనదిగా మైలురాళ్లలో ఒకటి వినియోగదారు రక్షణ చట్టం. 1986 శాసన రూపాన్ని ఇవ్వడం, వినియోగదారుల కోసం 3 అంచెలతో కూడిన క్వాజీ జుడిషియల్ కన్స్యూమర్ డిస్ప్యూట్ రిడ్రెసల్ మెషినరీని జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలలో ఏర్పాటు చేయడం ద్వారా వినియోగదారు హక్కులను ఉత్తమమైన రీతిలో కాపాడడం కోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చారు. ఫిర్యాదుల పరిష్కారాన్ని కోరే హక్కు 1986 కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆమోదం పొందేందుకు కారణమైంది. దీనిని వినియోగదారుల హక్కుల పత్రంగా నిర్వచించడం జరిగింది. అయితే ఇది ఈ హక్కులలోని 6 హక్కులను మాత్రమే గుర్తించింది. అవి భద్రత, సమాచారం, ఇష్టం, ప్రాతినిధ్యం, సరిదిద్దడం మరియు వినియోగదారు చైతన్యం. వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడం కోసమే 90 నుండి 150 రోజుల పరిమిత వ్యవధిలో న్యాయ నిర్ణయం చేయడానికి, మధ్యవర్తిత్వం వహించడానికి క్వాజీ జుడిషియల్ కోర్టుల వ్యవస్థకు వీలు కల్పించి విప్లవాత్మక మనదగిన న్యాయ సంబంధ సంస్కరణలను తీసుకురావడంలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ సఫలమైంది. మౌలిక అవసరాలకు సంబంధించిన హక్కులను ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా ఆవిష్కరించడం కుదరలేదు. ఎందుకంటే ఇవి పేదల మరియు అట్టడుగు వర్గాల ప్రజల ఆకాంక్షలకు ప్రతీకలు కావడం ఒక కారణం కాగా, ధర చెల్లించితే మార్కెట్లో దొరికే సరుకులు, సేవలకు సంబంధించిన అంశం కాకపోవడం మరొక కారణం. అయితే ఇవి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రజా ఆందోళనకు వెన్నుమూకగా నిలుస్తున్నాయి. ప్రభుత్వం 1986 సంవత్సరం వినియోగదారు రక్షణ చట్టానికి శాసన రూపం కల్పించినప్పటికీ ఆ చట్టం యొక్క ముఖ్యోద్దేశమైన తక్కువ ఖర్చులో, సులభమైన రీతిలో సత్వర న్యాయాన్ని అందించడం అనే పరమార్థం ఇప్పటికీ సరిగ్గా నెరవేరలేదు. ఈ సమస్యను చక్కదిద్దడానికి వినియోగదారు రక్షణ చట్టానికి సవరణ ప్రతిపాదించాలని ప్రభుత్వం యోచిస్తుంది. 1986 సంవత్సరం వినియోగదారు రక్షణ చట్టంలోని 30వ సెక్షన్ 1వ సబ్సెక్షన్లకు అనుసరణగా కేంద్ర ప్రభుత్వం 1987వ సంవత్సర వినియోగదారు రక్షణ నియమావళిని జారీ చేసింది. ఈ నియమావళిలో ఉన్న ముఖ్యమైన నిబంధనలలో కేంద్ర వినియోగదారు రక్షణ మండలి కార్యాచరణ ఏర్పాటు, బృందాల ఏర్పాటు, జిల్లా వేదికకు ఫిర్యాదులు దాఖలు చేయడానికి రుజుమును నిర్దేశించడం, జాతీయ సంఘం, రాష్ట్ర సంఘం మరియు జిల్లా వేదికలకు అదనపు అధికారాలు దారాదత్తం చేయడం వంటివి ఉన్నాయి. నిత్యావసర వస్తువుల వినియోగదారులకు సులువుగా అందేటట్లుగా చూడడానికి, అన్యాయం చేయడానికి వెనుకాడని వ్యాపార వర్గాల దోపిడి నుంచి వినియోగదారులను రక్షించడానికి 1955వ సంవత్సరం నిత్యావసర వస్తువుల చట్టం ఉండనే ఉంది. నిత్యావసరాలుగా ప్రకటించిన సరుకుల ఉత్పత్తి, పంపిణీ, ధరల ఖరారులకు సంబంధించి అవలంబించవలసిన విధి విధానాలను ఈ చట్టం నిర్దేశిస్తుంది. అంతేకాకుండా ఆయా సరుకులు న్యాయమైన ధరలలో లభ్యమవుతూ ప్రజలందరికీ సమానంగా పంపిణీ అయ్యేలా వాటి నిల్వల నిర్వహణ లేదా సరుకుల సరఫరాలను పెంచడం వంటివి ఈ చట్టం పరిధిలోకి వస్తాయి. వినియోగదారు వివాదాల పరిష్కార సంస్థలు వినియోగదారులకు తక్కువ ఖర్చులో ఇబ్బందులకు తావులేని రీతిలో శీఘ్రంగా ఫిర్యాదులను పరిష్కరించే వెసులుబాటు కల్పించాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా వేరువేరు స్థాయిలో వినియోగదారు వేదికలను నెలకొల్పడం జరిగింది. వినియోగదారు రక్షణ చట్టంలోని 9వ సెక్షన్ 3 అంచెల వివాద పరిష్కార సంస్థల ఏర్పాటుకు మార్గం సుగమనం చేసింది. అవి ఏమిటంటే, కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే జాతీయ వినియోగదారు వివాదాల పరిష్కార సంఘం, ఈ కోర్టుని జాతీయ సంఘంగా వ్యవహరిస్తారు. కేంద్ర ప్రభుత్వం ముందస్తు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఏర్పాటు చేసే రాష్ట్ర వినియోగదారు పరిష్కార సంఘం, ఈ కోర్టుని రాష్ట్ర సంఘంగా కూడా వ్యవహరిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలోనూ ఏర్పాటు చేసే వినియోగదారు వివాదాల పరిష్కార వేదిక, ఈ కోర్టుని డిస్ట్రిక్ట్ ఫోరంగా కూడా వ్యవహరిస్తారు. ఈ ఏజెన్సీలన్నీ వాటి స్వభావం మరియు అధికారాల పరంగా క్వాజీ జుడిషియల్ యంత్రాంగంగా పనిచేస్తాయి. వినియోగదారుకు రక్షణ అందించడం. వినియోగదారులు కొనుగోలు చేసే వస్తువులు, అందుకునే సేవల విషయంలో వారి హక్కులను కాపాడే సాంఘిక ఆర్థిక ఉద్యమమే వినియోగదారు ఉద్యమం అని చెప్పాలి. వినియోగదారు రక్షణ చట్టాన్ని ఆచరణలో పెట్టే బాధ్యతను వినియోగదారు వ్యవహారాల విభాగానికి అప్పగించారు. వినియోగదారులకు తగిన న్యాయం అందించడానికి కన్జ్యూమర్ ఫోరాను స్థాపించి వాటిని బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన చర్యలను ఈ విభాగం చేపడుతుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ విషయంలో తన సొంత శాసనాన్ని రూపొందించుకుంది. వినియోగదారుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వేతర సంస్థలతో సంప్రదింపులు జరపడం కూడా వినియోగదారు రక్షణ పరిధిలోకే వస్తుంది. వినియోగదారులకు వారి హక్కులను, బాధ్యతలను తెలియజేయడం, వారి హక్కులను వారు ఉపయోగించుకునేట్లుగా వారిలో ప్రేరణ కలిగించడం, వారు కొనే వస్తువులు, సేవల నాణ్యత విషయంలో ఎటువంటి రాజీకి తావు ఇవ్వకపోవడం, ఏదైనా వివాదం ఏర్పడితే సంబంధిత వినియోగదారు వేదికలను ఆశ్రయించడం వంటివన్నీ వినియోగదారు రక్షణ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. వినియోగదారు రక్షణ మండలులు. 1986 సంవత్సర వినియోగదారు రక్షణ చట్టం ఒక కేంద్ర వినియోగదారు రక్షణ మండలిని ఏర్పాటు చేయాలని చెబుతుంది. ఈ మండలి వినియోగదారు హక్కులను కాపాడే అంశంలో వినియోగదారు వ్యవహారాల విభాగానికి సిఫార్సులు చేసే ఒక సలహా సంఘంగా పనిచేస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయిలలోనూ వినియోగదారుల రక్షణ మండలిని ఏర్పాటు చేయాలని కూడా ఈ చట్టం సూచిస్తుంది. నిత్యావసర వస్తువులు న్యాయమైన ధరలలో, మరీ ముఖ్యంగా నగరాలలోని మురికివాడలు, మారుమూల పల్లెలు, చేరుకోవడం కష్టసాధ్యమైన ప్రాంతాలతో పాటు పర్వత ప్రాంతాల నివాసులకు పంపిణీ అయ్యేట్లు చూడడంలో వినియోగదారు సహకార సంఘాలు తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి. దళారి వ్యవస్థలను నివారించి వినియోగదారులకు వారికి రోజువారీ అవసరమయ్యే వస్తువులను సమంజసమైన ధరలకు అందించేట్లు చూడటం ఈ సంఘాల పని. వినియోగదారులకు అవసరమైన సరుకులు ధరలు పెరగకుండా నివారించడంలో ఈ సంఘాలు సహకరిస్తున్న కారణంగా ఈ సంఘాలకు ప్రభుత్వం నుంచి తగిన తోడ్పాటు అందుతుంది. వినియోగదారు సహకార సంఘాలు మొత్తం 4 అంచెలలో ప్రైమరీ స్టోర్స్, హోల్సేల్ లేదా సెంట్రల్ స్టోర్స్, స్టేట్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్స్ మరియు ద నేషనల్ కన్జ్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్లుగా స్థాపించబడ్డాయి. వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార విభాగం, దీనిని ఆంగ్లంలో కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ అని అంటారు. వినియోగదారులు అందించిన సంబంధించే ఫిర్యాదులను పరిష్కరించడానికి 2002లో కన్జ్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ ను ఏర్పాటు చేశారు. ఉత్పత్తులకు అధిక ధరలను వసూలు చేయడం, లోపం గల వస్తువులను విక్రయించడానికి ప్రధానమంత్రి కార్యాలయానికి కేబినెట్ సెక్రటరీకి అందే ఫిర్యాదులను, వార్తాపత్రికలో అచ్చయ్యే ఫిర్యాదులను ఈ విభాగం పరిశీలిస్తుంది.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
మనకు లభించే బయోగ్యాస్లో ఎంత మీథేన్ శాతం ఉండాలి? ఆప్షన్ ఏ 60-90%, ఆప్షన్ బి 50-70%.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 50-70%.
గత వారం రెండవ ప్రశ్న,
బయోగ్యాస్ మంచిగా రావాలంటే ఉష్ణోగ్రత ఎంత ఉండాలి? ఆప్షన్ ఏ 30-35°C, ఆప్షన్ బి 10-20°C.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ ఏ 30-35°C.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానం పంపినవారు ఇల్లంతకుంట రాజన్న సిరిసిల్లా నుండి, గంగు మహేందర్, నాగలక్ష్మి. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు చీర్లవంచ గ్రామం రాజన్న సిరిసిల్లా నుండి, గంగు హనుమండ్లు, లక్ష్మి. చిన్న తిరుపతి కర్ణాటక నుండి శ్యామల, ప్రకాష్. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు రాంపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి, కట్ల రాజేశం, సరోజిని, మాయా. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
పుట్టగడుగులలో ఎన్ని రకాలు కృత్రిమ వాతావరణంలో సాగు చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ 200 రకాలు, ఆప్షన్ బి 4 రకాలు.
ప్రశ్న మరోసారి,
పుట్టగడుగులలో ఎన్ని రకాలు కృత్రిమ వాతావరణంలో సాగు చేసుకోవచ్చు? ఆప్షన్ ఏ 200 రకాలు, ఆప్షన్ బి 4 రకాలు.
ఈ వారం రెండవ ప్రశ్న,
వరిగడ్డి పుట్టగడుగులు ఏ ఉష్ణోగ్రతలో సాగు చేస్తారు? ఆప్షన్ ఏ 28-35°C, ఆప్షన్ బి 30-34°C.
ప్రశ్న మరోసారి,
వరిగడ్డి పుట్టగొడుగులు ఏ ఉష్ణోగ్రతలో సాగు చేస్తారు? ఆప్షన్ ఏ 28-35°C, ఆప్షన్ బి 30-34°C.
చేనుకబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకొని ఒక నెంబర్ నుండి 2 పేర్లు మాత్రమే ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆధునిక వ్యవసాయ సాంకేతిక సలహాలు, పంటల సాంకేతిక పరిజ్ఞానం, సమగ్ర సస్యరక్షణ, రైతు ఆదాయ రెట్టింపు మార్గాలు, పంట ఉత్పత్తులకు విలువలు జోడించడం, వ్యవసాయ యాంత్రీకరణ, రైతుల విజయ గాథలు, రైతు స్థాయిలో నూతన ఆవిష్కరణలకు సంబంధించిన ప్రామాణిక వీడియోలను PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్ ద్వారా ఉచితంగా వీక్షించవచ్చును. దీనికోసం రైతులు వారి స్మార్ట్ఫోన్లలో యూట్యూబ్ ఛానల్ను ఓపెన్ చేసి PJTSAU స్పేస్ అగ్రికల్చరల్ స్పేస్ వీడియోస్ అని టైప్ చేసి, దాని తరువాత వీడియోస్ మీద క్లిక్ చేసి, ఆ తరువాత ప్రతి రైతు సబ్స్క్రిప్షన్ అనే ఐకాన్ మీద క్లిక్ చేసిన ఎడల ఇందులో సభ్యులుగా నమోదవుతారు. దాని పక్కనే ఉన్న గంట ఆకారంలోని ఐకాన్ మీద నొక్కిన ఎడల ఛానల్లో కొత్త ప్రోగ్రాం పెట్టిన ప్రతిసారి మీ మొబైల్కు నోటిఫికేషన్ వస్తుంది. కావున రైతు సోదరులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు మరియు విద్యార్థులు ఈ యూట్యూబ్ ఛానల్లో సభ్యులుగా నమోదు కావాలని తద్వారా వ్యవసాయంలో అధిక నికర ఆదాయం పొందగలరని ఆశిస్తున్నాము.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుకబుర్లు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.